తెలియని అనుభూతి నాకు. కూర్చుంటే ఇక్కడ ధ్యానం, కదిలితే వ్రాత, మెదిలితే శ్లోకం, ఇదే ఈ రోజంతా ఇక్కడ అనుభూతి కూడా కాసేపు. మళ్ళీ కాసేపు నడక నడక కోసం రోడ్డు మీద కడితే పునర్మూషికోభవాన్ని ఎలక లక్షణం వెళ్ళి ఈ స్థలం. పూర్వజన్మల్లో ఎవరో మహానుభావులైన ఋషులు ఇక్కడ తపస్సు చేసి ఉంటారు. అందుకే వీళ్ళ పెద్దలకి, వీళ్ళ అమ్మగారికి, వాళ్ళకి ఇక్కడికి వచ్చే యోగం పట్టింది. ఆవిడ లాంటి తపస్సు ఇక్కడికి వచ్చింది. ఈ స్థలం ఎంతో పుణ్యం చేసుకోకపోతే ఇక్కడ వేదిక ఎందుకు తయారవుతుంది? ఇక్కడ కూడా కూర్చుని మరి ఏదన్నా బీడీ కంపెనీ పెట్టుకోవచ్చు కదా. బీడీ కంపెనీ పెట్టలేదు ఆయన, బోర్డు కంపెనీ, ఎలక్ట్రానిక్స్ పెట్టారు. ఆ వంకతో 10 మందికి ఉపాధి కలిగిస్తున్నారు. ఇక్కడ పురాణాల కోసం ప్రత్యేకంగా వేదిక కలిగించారు కృష్ణారావు గారు. పురాణాల్లో ఒక మాట చెప్తారు ఏమని అంటే, ఎక్కడో మహాపుణ్యం చేసి కూడా చిన్న తేడాలు చేస్తారట ఎంతవాళ్ళైనా, వాళ్ళని యోగ భ్రష్టులు అంటారు. భగవద్గీతలో ఏమన్నాడు శ్రీకృష్ణుడు, శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే. మైక్ ఏమైనా మారుతున్నాను వాళ్ళు, కొంచెం గందరగోళం నిన్నలేదు క్లారిటీ. యోగ అభ్యాసం చేసిన యోగి ఊర్ధ్వలోకాలకు వెడతాట. ఆ చాలా గొప్పవాడు వాడు. మళ్ళీ ఏదో కారణం చేత భూమి మీద మనుషుల్ని అనుగ్రహించడానికి ఇక్కడ పుడతాడు. పుట్టిన తర్వాత చిన్న చిన్నగా పొరపాటు చేస్తాంగా యోగులం, అలా ఎక్కడో చిన్న తేడా చేస్తే ఆ యోగ భ్రష్టుడు భ్రష్టత్వం పొంది భూలోకంలో మంచి ఐశ్వర్యవంతుల ఇంటిలోను, పవిత్రత కలిగిన వాళ్ళ ఇంట్లోను, ఉత్తములైన పండిత వంశంలోనూ పుడతారట. అలా పుట్టి మళ్ళీ సత్కార్యాలు లోకంలో చేస్తారు. ఆ రకంగా పుట్టిన వాళ్ళే తమ ధనాన్ని మంచి కార్యాలకు వినియోగిస్తారు. అది అలాంటి యోగ భ్రష్టుడు ఈయన. లేకపోతే ఇలా పుట్టి ఈ కార్యక్రమం చేయాలి. చాలా మందికి డబ్బు లోకంలో, కోటీశ్వరులు లేరా, డబ్బు ఉన్నవాడంతా ఏం చేస్తున్నారు ఎక్కువ మందిని మనం చూస్తూనే ఉన్నాం. సాయంకాలం ఎప్పుడైతే అప్పుడు తాగి కందనాలాడి పరికమాల కార్యక్రమానికి ధనం వినియోగించేవాళ్ళు కోకొల్లలు. అందుకే నారద పురాణంలో సుస్పష్టంగా చెప్పారు ఏమని అంటే, అహో దురుపభోగాయ దుర్జనానాం విభూతయ పిచుమంత పరాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. వేప చెట్టుకి పళ్ళు వస్తాయి, కాయలు వస్తాయి. ఆ వేప చెట్టు కాయలు ఎవరు తింటారు అంటే కాకులే తింటాయి. అలాగే దుర్మార్గులకి సంపదలు కోట్లు ఉంటాయి. ఈ సంపదని దుష్టులు దుష్ట కార్యాలకే వినియోగిస్తారట. పరికమాల పనులకే ఉపయోగపడతాయి. పరికమాల ఖర్చులు, చెత్త చెదారం, సాయంత్రం అయితే ఎవడికి బీడి ఇద్దామా, లేకపోతే ఎవడు కొడదామా, ఎవడు హత్య చేద్దామా, వాటికే వినియోగిస్తారు వాళ్ళు. దుర్మార్గుల సంపదలు అలా వినియోగపడతాయి. మహాత్ముల సంపదలు మాత్రం సత్కార్యాలకు వినియోగపడతాయని నారద పురాణంలో నారదుని ద్వారా వ్యాసుడు చెప్పించాడు. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః కల్పవృక్షః ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. మహాత్ముల సంపదలు సత్కార్యములకు వినియోగపడతాయి. ఎలాగా? ఉదాహరణ ఇచ్చాడు నారద పురాణంలో. దేవలోకంలో కల్పవృక్షం అని ఒక వృక్షం ఉంటుంది. ఈ కల్పవృక్షానికి పళ్ళు కాస్తాయట. ఈ పళ్ళు ఎవరు తింటారు? దేవతలే తింటారు. అలాగే మహాత్ముల సంపదలు సత్కార్యములకి, ఇలాంటి మంచి పనులకి వినియోగపడతాయి. కాబట్టి వాళ్ళు వాళ్ళ వంశం తరిస్తుంది. ఆ కుటుంబంలోకి ఉత్తములు కాకపోతే రాలేదు. అది నిరూపిస్తూ డాక్టర్ గారు సతీమణి చక్కగా సంగీత విద్వాంసుల ఏమాత్రం తీసిపోకుండా ఇవాళ అన్నమాచారి గత తాను స్వయంగా కంఠం కలిపి తన అనుయాయులతో పాడించారు. బ్రహ్మానందం కలిగింది. ఆ చెరువును కూడా చూస్తూ ఉంటే నిన్న చెప్పుకున్నటువంటి మన ఆ పంపా సరస్సు అన్నిటికీ మించి ఇంత చిత్రకూటం గురించి కూడా చెప్పారు. రాముడు ఎక్కువ కాలం భరతుడు అక్కడే రాముడి దగ్గర పాదుకలు పుచ్చుకున్నాడు. సముద్రం దాటాలి అంటే తన సమస్త శక్తులు వినియోగించాలి. నేల మీద కాళ్ళు పెట్టి ఊపితే నేలంతా కంపించిపోతుంది కనుక ఆయన శక్తిని తట్టుకోలేదు కనుక ఆయన పక్కనున్న మహేంద్ర పర్వతం మీద ఎక్కాడని చెప్పుకున్నాం. ఈ మహేంద్ర పర్వతం మీద అటు ఇటు తిరిగాడు. మంచి బలిష్టమైన ఆహోతిలో ఉన్నాడు. ఆయన కదులుతూ ఉంటే ఎందుకు కదులుతున్నాడు? సరదా కోసం కదలడం కాదు. ముందు తన కాళ్ళ బలం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా దూకితే ప్రమాదం. ఈత రాకుండా కాలంలో దొరికితే ఆ తర్వాత వీడిని రక్షించడానికి 10 మంది దొరకాలి. అంటే వెనక ముందు చూసుకోవాలి. అందువల్ల ఆయన పర్వతాన్ని కాళ్లతో కంపింపచేస్తూ తిరిగాడు. ఎప్పుడైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు దేవతాబలం ఉండాలి. అందుకే ఈయన కూడా అటు ఇటు తిరుగుతూ ఏం చేశాడు, ముందుగా సూర్య భగవానుడికి నమస్కారం చేశాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యాంజలిం కృత్వా చకార గమనే మతో. ముందుగా సూర్యుడికి నమస్కారం చేశాడు. ఎందుకు సూర్యుడికి దండం పెట్టాడు? చాలా మంది ఉన్నారుగా, రాముడికి కూడా కాకుండా సూర్యుడికి ఎందుకు దండం పెట్టాడు అంటే, ఈయన చిన్నప్పుడు సూర్యుడి దగ్గర వ్యాకరణం చదువుకున్నాడ, మామూలు గురువుల దగ్గర చదివేసుకున్నాడు. ఒంటరాజవరం స్కూల్ అయిపోయింది, ఇప్పుడు హై స్కూల్ స్టడీ దాటిపోయి కాలేజీకి వెళ్ళాడు. అందుకని తడుకు వెళ్ళాలి. ఈయన ఆ రోజుల్లో బయలుదేరి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ చిన్న చిన్న చదువులు సరిపోలేదయ్యా, సమస్త వ్యాకరణ విద్యలు నేర్చుకోవాలి, పండితుడు అంటే నీవే, నీ అంత గొప్ప పండితుడు మరొకడు లేడు, నీ దగ్గర విద్యను నేర్చుకుంటాను, నమస్కారం చేస్తున్నాను, నాకు విద్య నేర్పు అన్నాడు. సూర్యుడు అన్నాడు, నేనేమన్నా పద్మాకర్ గారు లాగా వేదిక మీద కూర్చుని పాఠం చెప్పేవాడియ్యా, పొద్దుట బయలుదేరితే అస్తమయం దాకా ఒకవైపు, అస్తమయం నుంచి మళ్ళీ రెండో వైపు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటా. అందుకే ఆయన తిరిగే 12 గంటలు ఒకవైపు సూర్యోదయం అయితే మరోవైపు అస్తమయం, ఈ వైపు నుంచి అటు వెడితే అటు మళ్ళీ సూర్యోదయం, ఇటు అస్తమయం. ఉదాహరణకి ఇప్పుడు ఈ సమయంలో మనకి రాత్రి 7:30 అయితే లాస్ ఏంజెల్స్ లో పట్టపగలు 7:30, సరిగ్గా 12 గంటలు తేడా మనకి వాడు. మళ్ళీ అక్కడ నుంచి ఫీనిక్స్ పెడితే ఇంకో 2 గంటలు తేడా, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో డాలస్ పెడితే ఇంకో 2 గంటలు తేడా, తేడా ఉంటుంది. సూర్యుడు ఒకవైపు ఉంటే రెండో వైపు ఉండడు కనుక, అలా 24 గంటలు భూమి చుట్టూ ఎదురుగుతారు, అంటే భూమి దా చుట్టూ తిరుగుతుంది. ఈ సైంటిస్టుల యొక్క సైన్స్ వాడు ఉంటుంది, రేపు మరో రకంగా వారు అంటే దీన్ని నమ్ముకోద్దు. వాళ్ళు మన కళ్ళ ముందే కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్స్ ఎన్ని మార్పులు మార్చారు వాళ్ళు, ఇవాళ మళ్ళీ మనం వచ్చి గురుగ్రహం మళ్ళీ మార్పు ఉంది పూర్వంలో ఉన్నట్లేదు అంటాడు ఇంకోడు, రేపు పొద్దున ఇంకోటి చెప్పే అది కాదండి ఇంకో రకం ఉందంటాడు. ఎందుకంటే మానవుడు పరీక్షలు చేయడం అనేది తన ఊహను బట్టే చేస్తాడు, కానీ సంపూర్ణంగా అక్కడికి వెళ్ళి చూడలేడు వాడు, చూద్దామని ఎప్పటికీ అర్థం కాదు కరెక్ట్. కాబట్టి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, అలాగే భూమి కూడా గోళము అని, భూ గోళము అని చెప్పారు, కానీ భూమిని ఇలా బల్లపొరుపుగా ఉందని మన పురాణాల్లో ఎక్కడ చెప్పలేదు. స్వయంగా శ్రీకృష్ణుడి చరిత్రలో భూగోళం ఆయన కడుపు ఆయన నోట్లో కనపడింది అని చెప్తారు. ఇవాళ మనం భూమి గోళంగా ఉంది ఓహో సైన్స్ చెప్పింది అనుకుంటున్నాం. ఈ సైన్స్ చెప్పిన వాటిని ఎప్పుడో చెప్పేశారు పురాణాలు. ఎక్కడ ఎప్పుడు ఏ గోళంలో ఏం జరుగుతుందో అన్ని వాళ్ళు కళ్ళారా చూసి చెప్పారు. ఇప్పటికి కూడా మీరు చూడండి, సూర్యగ్రహణం 6:08 అంటే ఆ సమయానికి పంచాంగంలో చెప్పినట్టే జరుగుతుంది, కానీ వీళ్ళు పేపర్లో మామూలు సైంటిస్టులు చెప్పిన ప్రకారం జరగదు. అంతటి విజ్ఞానవేత్తలు వాళ్ళు ఊహించి గణిత శాస్త్ర ప్రకారం లెక్కలు కట్టారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ శక్తులన్నీ మనకి తెలియనివి. సూర్యుడు కూడా ఆ మండుతున్న గోళంగా ఉన్న ఆయనలో కూడా ఒక అద్భుతమైన పరమాత్మ శక్తి ఉన్నది, అదే నిజమైనటువంటి పరమాత్మ. ఆయననే మనం ధ్యానం చేస్తున్నాం. ప్రత్యక్ష దైవం సూర్యుడు, మహాపండితుడు అని మహాత్ములు చూశారు. అగస్త్యుడు లాంటి వాళ్ళు ఆయన కళ్ళారా చూశారట, విశ్వామిత్రుడు అలా చూశాడు. హేయః సదా సవితృమండల మధ్యవర్తి అంటుంది ఉపనిషత్తు. ఎల్లప్పుడూ కూడా ఆ సూర్యమండలం మధ్యలో ఉన్న పరమాత్మ స్వరూపం మనం ధ్యానం చేయడానికి ధ్యేయంగా పెట్టుకోవాలి, ఆయనని పూజించాలి. అటువంటి సూర్యుడు ఏమన్నాడు, నేను 24 గంటలు తిరుగుతూనే ఉంటాను, ఆగను ఒక్క క్షణం కూడా. నేను నీకేం పాఠం చెబుతాను? పాఠం చెప్పాలంటే గురువు గారు కూర్చోవాలి, శిష్యులు కూర్చోవాలి, అంతేగాని అటు ఇటు పరిగెడుతూ చెవులో సెల్ ఫోన్ పెట్టుకు మాట్లాడటం లాంటిదే ఇదేమన్నా పాఠం చెప్పడం అంటే? కుదరదు అన్నాడు సూర్యుడు. అయ్యా మీరు ఆగక్కర్లేదండి, మీరు తిరుగుతూ ఉండండి, నేనే మీ చుట్టూ తిరిగి పాఠం నేర్చుకుంటానన్నాడు. ఎలా తిరుగుతాం చూడండి అని ఒక్కసారి ఆ హనుమంతుడు శరీరం విపరీతంగా పెంచేసి కుడికాలేమో దక్షిణం వైపు, ఎడమకాలు ఉత్తరం వైపు పెట్టి రెండు కొండల మీద అలా నిలబడి ఈ రథం ఎటు తిరిగితే అటు తలకాయ తిప్పి పాఠం నేర్చుకున్నాడు. ఏకంగా అలా సూర్యుడి దగ్గర 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. ఎప్పుడు ముందు గురువుకి నమస్కారం చెయ్యాలి. గురుదేవుడికి నమస్కారం చేయకుండా ఏ పనిలో అడుగు పెట్టినా విజయం పొందడు. అందుకే ఉపదేశం పొందకపోతే, గురువు గారి దగ్గర మంత్రం పొందకపోతే వాడు తరిని తొడు అని పురాణాలు చెప్పే శ్రీకృష్ణుడు కూడా సాందీపని దగ్గర ఉపదేశం పొందాడు. అంతటి జగద్గురుడు కృష్ణం వందే జగద్గురు అంటమాయి. భూమి మీద పుట్టాక విశ్వామిత్రుడిని మన రామచంద్రుడు కూడా గురువుగా సేకరించాడు. అందువల్ల ఈయన సూర్యుడు గురువు గనక, గురువుకి కృతజ్ఞత చెప్పాలి కనుక, ఆయనకి నమస్కరిస్తే ఏ పనైనా విజయం పొందుతుంది కనుక తక్కన ముందు రెండు చేతులు దోడించి సూర్యుడికి నమస్కరించాడు. ససూర్యాయ మహేంద్రాయ, సూర్యుడికి నమస్కారం అయ్యాక ఇప్పుడు ఇంద్రుడికి దండం పెట్టాడు. తూర్పు దిక్కుకి అధిపతి, సమస్త లోకాధిపతి ఇంద్రుడు, అందుకని ఆయనకు నమస్కారం చేశాడు. ఇప్పుడు రహస్యం తెలిసిన వాస్తుపతి అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇంద్రుడే. వాస్తు పురుషుడు అని మనం పూజిస్తామే, ఆయన అసలు ఇంద్రుడు. వాస్తోష్పతి అని ఇంద్రుడికి పేరు అమరకోశంలో. తూర్పు దిక్కుకి అధిపతి అటువంటి ఇంద్రుడే మొత్తం వాస్తు పురుషుడు. అంటే ఇప్పుడు వెళ్ళేది దక్షిణానికి, అందుకని వాస్తుపతి అయిన ఇంద్రుడికి నమస్కరించాడు. ఈ క్రమంలో ఇంకో రహస్యం కూడా ఉంది, ఇది అయ్యాక చెబుతాను మీకు. పవనాయ, తర్వాత వాయుదేవుడికి నమస్కరించాడు వాడు నాన్నగారు. గురువు గారికి దండం పెట్టాడు, ఇంద్రుడికి దండం పెట్టాడు, ఇప్పుడు బాడీ ఇచ్చిన డాడీకి కూడా దండం పెట్టాడు. తండ్రికి నమస్కారం చేయాలి కనుక. ఆ పై స్వయం భువే బ్రహ్మదేవుడికి దండం పెట్టాడు. అసలు సమస్త లోకాలకి సృష్టికర్త కదా మరి బ్రహ్మగారు. ఈ నలుగురికి ఈ ఆర్డర్లో అంటే ఈ క్రమంలో దండం పెట్టడంలో ఏమైనా కారణం ఉందా? ఉంది. చిన్నప్పుడు ఈయన ఎవడిని పట్టుకోవడానికి వెళ్ళాడని చెప్పావునన్నా? సూర్యుడిని. సూర్యుడిని పట్టుకోవడానికి పెడితే వజ్రాయుధంతో కొట్టింది రెండో వ్యక్తి ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు కొట్టగానే ఈయన కింద పడిపోతే లోకంలో ఉన్న గాయలంతా స్తంభింపజేసిన వాడు మూడవడేవాడు వాయుదేవుడు. వాయువు స్తంభించాడు. వాయుస్తంభం అవ్వడం వల్లే కదా బ్రహ్మదేవుడు వచ్చాడు, నమస్కారం చేసుకుని వీడికి వరాలు ఇచ్చాడు. అందుకే వరసగా చూడండి, సూర్యుడికి, ఇంద్రుడికి, వాయువుకి, బ్రహ్మకి ఈ క్రమంలో నమస్కరించాడు. అంటే నేను పట్టుకున్నవాడు సూర్యుడు, సూర్యుడు పట్టుకోవడం వల్ల కొట్టినవాడు ఇంద్రుడు, ఇంద్రుడు కొట్టడం వల్ల లోకంలో తన వాయువుని స్తంభింపజేసిన వాడు వాయువు, అందువల్ల బ్రహ్మ వచ్చి వరాలిచ్చాడు. ఈ వరసలో నేను నమస్కారం చేశానని చెప్పాడు. పురాణాల్లో, రామాయణం లాంటి కావ్యాల్లో, ఇతిహాసాలలో అంతటికి ఒక కారణం ఉంటుంది. ఒత్తిడి ఒక క్రమం లేకుండా ఏ పని ఎవరూ చేయరు. సరదా కోసం ఎవడన్నా ఏ పని చేస్తాడండి? మీరు మాత్రం సరదా కోసం వచ్చి వింటున్నారా? సరదా కోసం ఉద్యోగంలో చేయనియారా? కాదు. దానివల్ల ఏదో ఒక ఆనందం, ఏదో ఒక జీవితం, ఏదో ఒక ఫలితం ఉంటుంది. ప్రయోజనం అనుద్దిశ్య నమందు అపి ప్రవర్తతి. ఏదో ఒక ప్రయోజనము లేకుండా ఎవడు ఏ పని చేయడు, మూర్ఖుడు కూడా చేయడు. ఇంక తెలివిని వాడు మనం ఎందుకు చేస్తాం? దీనివల్ల ఒక ఉత్తమ ప్రయోజనం ఆశిస్తాం, అది మంచి ప్రయోజనం ఆశిస్తాడు, కాకపోతే పరికమాల ప్రయోజనం కాకూడదు. ఇప్పుడు ఆయన ఏం చేశాక వరసగా వాళ్ళందరికీ నమస్కరించాక భూతేభ్య, భూతములు అంటే పంచభూతాలు, మొదట భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, వీటికి నమస్కరించాడు. ఎప్పుడైనా మానవుడికి ప్రమాదం ఇవే, భూమి మీదైనా ప్రమాదమే. పెడుతూ ఉంటే ఏ కాలు వచ్చి ఎప్పుడు గుర్తిస్తూ తెలియదు, రోడ్డు మీద నిలబడితే భయం. అందులో ఈ దిక్మాలాడి ఫోన్ మాట్లాడుకుంటూ వెనకాల హార్న కొట్టినారు, ఈలో బస్సు వాడి బ్రేక్ వేస్తే సరే సరే, లేకపోతే వీడి జీవితానికి బ్రేకు అదనమాట. మంచి బ్రేక్ వచ్చిందంటే ఇది అసలు ఇక ఆకాశంలో ఎగరాలి ఇప్పుడు ఈయన. అంటే అది పంచభూతాలలో ఆకాశంలో ఎగిరేటప్పుడు ఆకాశానికి కూడా దండం పెట్టకపోతే వాడికి ఏం వస్తుందో తెక్క, అందుకని ఆయనకి దండం పెట్టాడు. ఎగరవలసింది నీటి మీద, ఆయన సముద్రుడా జలం మీద చెగురుతున్నారు. పొరపాటున ఈ ఏదైనా విమానానికి యాక్సిడెంట్ అయ్యి నీళ్ళల్లో పడితే కాస్త ఈది శక్తి నాకు, బతికే శక్తి అని జలదేవతకు కూడా నమస్కరించాడు. ఇంకొక కారణం చేత అగ్నికి దండం పెట్టాడు. వెళ్ళబోయేది లంక, అక్కడ తోకకి నిప్పు వస్తుందని తెలుసు ముందే ఊహ ఈయని, అందుకని అగ్నిదేవోయ్ నా తోకని కాస్త జాగ్రత్త చూసుకోసమా అని ముందే దండం పెట్టాడు. ఇంకా వాయువు ఎందుకు దండం పెట్టాడు? గాలిలో ఎగరాలి ఇప్పుడు ఈయన, గాలి లేకపోతే ఎగరలేము, అనుకూలమైన గాలి కావాలి, అందుకని ఆయనకి దండం పెట్టాడు. ఆ రకంగా ఏ వస్తువుతో పని ఉంటే ఆ వస్తువుకి దండం పెట్టాలట. ఇప్పుడు మైకుతో పని ఉంది కాబట్టి నేను కూడా మైకు రాజా అయితేనే మహా నీ దండం పెట్టబోదు, ఇది సక్రమంగా పని చేయి, ట్రిక్ చేయకపో ఎలక్ట్రిక్ వైక అని అనమాట. అంచేత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువుతో మనకి పని ఉంటే ఆ వస్తువుని వినయంగా గౌరవించాలంట, చెప్పుని కూడా గౌరవించాలన్నారు. ఇది శాస్త్రాన్ని. ఇక ఆయన మళ్ళీ ఎగరాలనుకున్నాడు. ఎప్పుడు కూడా ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు శుభం కోరుకున్నవాడు తూర్పుకి ప్రయాణం చేసి తర్వాత మిగతా దిక్కులకు వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్ దక్షిణంకేసి వెళ్ళకూడదు. మా ఇల్లు దక్షిణం చేసి తిరుగుందండి, సరిగ్గా పెంకుటింట్లో ఇంట్లోకి రావాలి, బయటకు వస్తే దక్షిణం వైపే వస్తున్నాం అంటే అది కొంత ఇబ్బంది ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో మూడు అడుగులు తూర్పుకి ప్రయాణం చేయాలి మనం, అప్పుడు మళ్ళీ దక్షిణానికి తిరగాలి, దక్షిణానికి రావాలండి. ఇప్పుడు మీరు వెళ్ళవలసింది ఎక్కడికి, దక్షిణం వైపు సముద్రం దాటి లంకకి వెళ్ళాలి. అలా వెళ్ళడం శాస్త్ర ప్రకారం మంచిది కాదు, మృత్యువు వస్తుంది. అందుకని ఏం చేయాలి, అంజలిం ప్రాంగుఖ కుర్వ పవనాయ ఆత్మయోనయే తతోహి వరుదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ముందు తూర్పుకి తిరిగి కొంచెం నడిచి తూర్పు దిక్కుకి నమస్కారం చేశాడు. అయ్యా నా ప్రయాణం దక్షిణానికి గనక శాస్త్ర విరుద్ధం లేకుండా నన్ను కాపాడండి అని. అప్పుడు తండ్రికి మళ్ళీ దండం పెట్టాడు, నాన్నగారు మీరే దిక్కు నాకు, వాయువు ప్రాణవాయువు నిలబెట్టండి. ఆకాశంలో ఎగిరేటప్పుడు ఎదురుగా వలిస్తే ప్రమాదం, సైకిల్ తొక్కేవాళ్ళకి తెలుస్తుంది బాగా ఎదురుగా వలిస్తే ఎంత బాధో తిన్నప్పుడు, అదే వెనక నుంచి కాలుస్తే హాయిగా తప్పగలుగుతాడు అనమాట. అందుకని వాయువు కూడా అనుకూలంగా ఉండడం కోసం మళ్ళీ ఆయనకి నమస్కరించాడు. ఇప్పుడు దక్షిణం కేసి తిరిగాడు, ఆయన మంచి దక్షిణుడు అంటే సమర్థుడు అని అర్థం. సమర్థుడు గనక శరీరం పెంచాడు, ఎలాగా పర్వకాలంలో సముద్రం ఉప్పొంగినట్టుగా ఆయన శరీరం అలా 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 పెరిగింది. ఎంత కావాలంటే అంత శరీరం పెంచుతాడు. మనకు పొట్ట పెరిగితే తగ్గమంటే తగ్గదు, ఆ తర్వాత టిక్కులు టిక్కులు బెల్ట్ వేసిన ఆనావాదులు బదిన ఆ దిక్మాల పొట్ట అలాగే ఉంటుంది. అందుకే మనం పెరగకుండా చూసుకోవాలి. ఆయన అలా కాదు, ఏది కావాలంటే అలా పెంచగలడు, మళ్ళీ కుంచుకోగలడు అనమాట. అలా శరీరం పెంచాడు, విజృంభించాడు. తాను ఆకాశంలో ఎగరాలి కనుక ఆకాశం చేసి అలా చూశాడు, ఆ బానే ఉందనుకున్నాడు. ఒక్కసారి కాళ్ళతోటి పర్వతాన్ని ఊపెట్ట ఎగిరే ముందు ఊపాలన్నమాట. అలా ఊపగానే మొత్తం పర్వతం కంపించిపోయింది. ఇక్కడే జరిగిందో తమాష, ఈ పర్వతం కదిలిపోయి ఆ కొండరాళ్ళు పగిలిపోయి ఆ కొండరాళ్ళ కింద పుట్టలు ఉన్నాయట. ఆ పుట్టల్లో కొన్ని పాములు ఉన్నాయి. ఆ పాములు మామూలు పాములు కాదు, పెద్ద పెద్ద పడగలు కలిగిన 10, 15, 20, 100 పడగలు కలిగిన పాములు. ఆ పాములు కాటేస్తే ఇక తిరుగులేదు, దానికి మందేసేవాడు ఒక్కడ లేడు అక్కడ. అంతటి భయంకరమైన విషాన్ని కక్కే పాములు. ఈ పాములు ఆ పుట్టల్లో ఉన్నవి ఈ రాళ్ళు కదిలిపోయి నెత్తి మీద పడిపోయి పచ్చడైపోయి పాపం పొగాలు పెట్టయిపోయి, దాంతో తట్టుకోలేక పుట్టల్లోంచి బయటకు వచ్చేసాయి. తట్టుకోలేక బయటకు వచ్చి ఆ పండరాళ్ళ మీద బాధకి బాధ శరీరం నలిగింది కదా, ఆ బాధతో పాటలు వేసేయట. పాటు వేస్తే అక్కడ ఉన్న కొండరాళ్ళ పాటలకి పెటేలుమనే శబ్దంతో పేరిపోయి, కాబట్టి ఎంత కాటు వేసి ఆలోచించండి ఎంత విషం ఉందో ఆ పాములకి. ఆ పాముల విషానికి బండరాళ్ళు కూడా ఆ క్షణమే ముక్కలు ముక్కలైపోయాట. అక్కడ కొన్ని మూలికలు ఉన్నాయి, ఈ మూలికలు ఈ చెట్ల ఆకులు ఉన్నాయే ఇవి విషాన్ని తగ్గిస్తాయి. విషంతో చచ్చిపోయేవాడు నోట్లో ఈ మూలికలు పెడితే ఈ పసరుకు వస్తే వాడు తక్షణం బతుకుతాడట. అంతటి మూలికలు ఉన్నాయి కానీ విషం అక్కడ ఉన్న మూలికలు ఆ పావులు పాపంతో కాటేస్తూ ఉంటే ఆ కాటు నుంచి మాత్రం రక్షించలేకపోతున్నాయి. అంటే అంత పాపం ఎక్కువైపోయింది అన్నమాట, విషం పూర్తిగా కట్టేస్తున్నాయి. ఆ మూలికలు ఏమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చాయి. పాపం మహేంద్ర పర్వతం అంటే చాలా ఇష్టపడి దేవతలు వస్తారు అక్కడికి. ఆ పర్వతం చాలా మంచి పర్వతం, అక్కడ పిక్నిక్ పార్టీ చేసుకుంటారు. ఇప్పుడు కూడా మీరు చూడండి కన్యాకుమారి రామేశ్వరం దగ్గరికి వెళ్తే ఆ పర్వతాల దగ్గర ఎంత బాగుంటాయో కార్తీక మాసంలో వనభోజనాలు చేయడానికి. ఆ కొండల మీద వనాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, శెలయేళ్ళు ఉన్నాయి. అందుకని విద్యాధరులు అని ఒక జాతి వాళ్ళు ఉన్నారు దేవతల్లో, వీళ్ళు కొంచెం బాగా రసికులు. ఇంట్లో కూర్చోకుండా సరదా కోసం ఎప్పటికప్పుడు వచ్చి ఏం చేస్తారంటే భార్యలతో పిల్లలతో కలిసి అక్కడికి వచ్చి తాగడానికి రకరకాలైన మద్యాలు తెచ్చుకొని మాంసాలు వండుకుని అక్కడ తెచ్చుకుని శుభ్రంగా తింటారట. వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చునున్నారు. వీళ్ళు మహిమ కలిగిన వాళ్ళే, వీళ్ళల్లో కూడా చాలా ఆకాశంలో ఎగిరే శక్తులు ఉన్నవాళ్ళు. వాళ్ళంతా అక్కడ బంగారపు గిన్నెలు బంగార పాత్రలు పెట్టుకుని రకరకాల పానీయాలు అందులో పోసుకుని ఇంకా రకరకాల మాంసాలు అక్కడ పెట్టుకుని పిండి వంటలు పెట్టుకుని తినబోతున్నారట. ఇంతలో హనుమంతుడు కొండల ఊపడంతో మొత్తం కొండ కదిలిపోయి వీళ్ళ పాత్రలన్నీ కింద పడిపోయాయి. వీళ్ళంతా వణికిపోయారు. వణికిపోయి ఏం చేశారట, విద్యతేయం గిరిర్భూతైహి ఇతి మత్వా తపస్సినః త్రస్తా విద్యాధరాస్తస్మాదుత్పేతుః స్త్రీగణైస్సహ. అరే ఈ కొండంతా పగిలిపోతుంది, మనమేదో సరదా కోసం భార్యలతో వాళ్ళతో వచ్చాం ఇక్కడికి, ఈ కొండంతా పగులుతోందేమో, లేదా ఏవో భూతాలు వచ్చి కొండ మొత్తం పగలగొట్టేస్తున్నాయి, ఇక్కడ ఉండకూడదు అనుకున్నారట. బాంబులు పెట్టి మధ్యలో కొండలు పగలగొట్టేస్తున్నారు మన వాళ్ళు. అసలు ఇప్పుడు ఈ కలియుగంలో మనుషులు కదలకుండా కూర్చుంటే నన్ను కూడా పగలగొట్టి పడిపోతారు, మీదే బిల్డింగ్ కట్టేస్తారు. ఆక్రమణ పగలగొట్టేయడం, కంపు చేయడం తప్ప మరొట్లేదు, ఇంపు చేయడం లేదు. ఇంపు చేయడానికి వాడు పడేలా ఉంటరాజు వచ్చి రెండుసార్లు పురాణం వింటే ఏ జీవితంలో మిగతా ప్రకృతిని పాడు చేయకుండా ఉంటారు వాళ్ళు. చక్కగా చిన్న చెరువు ఎలా పెట్టాలి, ప్రకృతి ఎలా ఉండాలి, పచ్చగట్టు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియాలి. ఏం తెలియకపోతే ప్రకృతిని చేతులు అలా ధ్వంసం చేసుకుని చివరికి మన పతనం మనమే తెచ్చుకుంటున్నామంట వాడమని కలియుగంలో. వీడు కంగారు పడ్డారు, ఎవరో కొండ పగలగొడుతున్నారు అనుకుని, ఏవో భూతముల చేత కొండ పగలగొట్టబడుతోంది అనుకుని తక్కిన మునులు ఈ విద్యాధరులు వీళ్ళంతా తమ భార్యలతో పైకి లేచిపోయారు. స్త్రీగణ సహా తమ భార్యలతో పాటు పైకి లేచారట. పైకి లేచి ఆకాశంలో ఏమి ఆధారం అక్కర్లేకుండానే నిలబడ్డారు నడుమ చేతులు వేసుకుని. ఎవరు ఈ కొండని కంపింప చేస్తున్నారు అని చూస్తే కింద పెద్ద శరీరంతో హనుమంతుడు కనబడ్డాడు, మహాభూతంలాగా. అప్పుడై ఎవరైనా ఎందుకు ఈ కొండ మీద నిలబడ్డాడు, ఏమిటి కొండను ఊపుతున్నాడు అనుకుంటూ ఉంటే ఆ పక్క ఉన్న మరికొంతమంది ఋషులు దేవతలు అనుకుంటున్నారట. ఏమని అంటే, ఏష పర్వత సంకాశక హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగం సముద్ర. వరుణాలయం, ఈతడు పర్వతమంత శరీరం ధరించిన మహానుభావుడు హనుమంతుడు, వాయుపుత్రుడైన అంజనాసుతుడైన ఈ మహాత్ముడు ఈ సముద్రం దాటి లంకా నగరానికి వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకే ఇంత శరీరం పెంచాడు. అబ్బో ఎంత పెద్ద శరీరమో, ఇంత శరీరం కలిగిన ఈతడికి సముద్రం దాటడం లెక్క అనుకుంటున్నారట. ఓహో ఈయన హనుమంతుడా, రామకార్యం కోసం పెడుతున్నాడా, అయితే కొండంత పగలగొట్టా పర్వాలేదు, మనకేం పర్వాలా, ఇక్కడ కాకపోతే పిక్కిరికి ఇంకో తోటకు పోదాం, హాయిగా లోకాలు సుఖపడాలి అంటే రావణ సంహారం జరగాలంటే ఈయన వెళ్ళడం అవసరం అనుకున్నారట వాళ్ళు కూడా. ఇప్పుడు హనుమంతుడు అంతా ఊపి అన్ని చూసుకుని ఒక్కసారి అవి ఎగర తడుకున్నాక కిందకు చూశాక, మీరు శరీరం బాగా పెంచాడుగా, కింద వానరులు ఎలా ఉన్నారు అంటే ఇలా ఎత్తు మీద కూర్చున్నాడు, నాకు కింద ఎక్కడో పల్లల్లో కూర్చున్నాడు, మీరు ఎలా కనపడుతున్నారు, ఇంకా బాగా సూక్ష్మంగా కనపడ్డాడట. ఆయన ఆశ్చర్యపోయాడు, ఈయన మాట్లాడితే కంగు ఉంటుంది వాళ్ళ చెవులకి, శరీరం పెద్దది, వాళ్ళ శరీరాలు అంతే ఉన్నాయి, అంచేత చెవులకి ఎలా ఉందంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోయింది అనమాట. ఆయన ఒక్కసారి మేఘగర్జన వంటి తన గర్జన వినిపిస్తూ ఇలా అన్నాడు, వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త సరస్వతర విక్రమ గచ్చేత్తమిష్యామి లంకాం రవణ పాలితాం నహి ద్రక్ష్యామి ఎదితాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యదివా త్రిదివే సీతాం నద్రక్ష్యామి కృతశ్రమ బద్ధ్వా రాక్షస రాజాన ఆనయిష్యామి రావణం ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య సరావణాం సర్వథా కృత కార్యోహమేష్యామి సహసీతయ అన్నాడు. వానరులతో ఈ వానర శ్రేష్ఠుడు ఏమన్నాడు, ఓ వానర వీరులారా, ఇప్పుడే నేను ఈ సముద్రం దాటి శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకా నగరానికి వెడతాను. ఎలా వెడతాను, యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ, రాముడు విడిచిపెట్టిన బాణంలా అన్నాడు. అంటే తనని తాను రామబాణంతో పోల్చుకున్నాడు ఆయన. రామబాణం ఒక్కసారి విడిచిపెడితే రాముడు ఆగదు, ఎక్కడ మహావేగంగా పోతుంది, ఇంకా వేగాన్ని ఎవడు లెక్క వేయలేరు అనమాట, అంతటి వేగం మహావేగంగా పోతుంది. నిజానికి రామబాణం ఉత్తప్పుడు ఎందుకు పనికిరాదు, పొల్లే అక్కడే ఉంటుంది, కానీ రాముడు పుచ్చుకుని విడిచిపెట్టాడంటే మాత్రం ఇంకా ఆగదు, వేగంగా పోతుంది. తుపాకీ గుండు కూడా అంతే, రివాల్వర్లో పెట్టి ట్రిగ్గర్ నొక్కితే అప్పుడు అది గుండు అవుతుంది, కానీ లేకపోతే ఒక్కప్పుడే ఉంది ఆ పక్కన పెడితే చాక్లెట్ ఎంతో అది అంతే, కాకపోతే తినడానికి వీళ్ళని చాక్లెట్ ఇదంతే. అంచేత రాముడు విడిచిపెట్టిన బాణంలా పెడతాను అనడంలో ఈయన ఏం చెప్పాడనమాట, రామబాణం ఆగదు, విడిచిపెడితే ఎవడిని కొట్టబట్టి వాడిని కొడుతుంది. ఇప్పుడు నేను లంకకి అలాగే పెడతాను, లంకకి వెళ్లేదాకా ఆగను, అక్కడికి వెళ్ళి సీతను చూసే వస్తాను, మహావేగంగా పోతాను, అక్కడికి వెళ్ళి లంకా నగరం అంతా అణు అణువు వెతుకుతాను సీత కోసం. సీత కనపడిందా, సరే సరే, కనపడకపోతే అయ్యో సీత కనపడలేదు ఏడుస్తూ అక్కడ కూర్చుంటారా, కూర్చోను, అదే నైవహి వేగేన గమిష్యామి సురాలయం, అదే వేగంతో మళ్ళీ వేగం తగ్గినట్ట అంత వేగంతో స్వర్గానికి పెడతాను, అక్కడ కూడా సీతను వెతుకుతాను, స్వర్గంలో కూడా సీత కనపడకపోతే మళ్ళీ వచ్చి లంకా నగరంలో చేరి రావణాసురుని కట్టి పట్టుకొచ్చి రాముడి కాళ్ళ మీద పారేస్తాను, మొత్తం లంకనంతా తోకతో బంధించి పట్టుకొచ్చి పారేస్తాను, ఏమైనా సీతను చూసే వస్తాను, సీత లేకుండా రానన్నాడు. ఎంత ధైర్యం ఆయనకి, రామ అనే రెండు అక్షరాలు తనతో ఉన్నాయి కనుక, రామనామం తన దగ్గర ఉన్నంత వరకు ఏ పనిలో ఆయన అపజయం లేదు, విజయం తప్ప, రామనామానికి అంత శక్తి ఉంది అని నమ్మాడు ఆయన. ఆ నామం భూమితో సమానం అయిపోయింది, భూమిలోకి దిగిపోయింది మొత్తం కొండ అంతా. ఆ ఎందుకే వేదిక మీదకి మనం పిలబట్టారా, ఆంజనేయ స్వామి పటంగా కూర్చోబెట్టాం, రేపటి వేదిక ఉండదు, మళ్ళీ కథ కట్టించాలి, నొప్పు నొక్కాడండి, పర్వాలేదయ్యా నువ్వు నొక్కిన తర్వాత రేపు మళ్ళీ వేది కట్టించుకుంటాం, ఎలాగోనా అని ఒకసారి డాక్టర్ గారు పిలిస్తే వస్తాడు ఉద్యోగం, మళ్ళీ కట్టించుకుంటు ఆయన అంతటి వస్తే ఆయన మనకు కావలసింది ఏం లేదు అంతకంటే. అలా లేచిపోయా ఒక పక్షిలాగా ఎగురుతున్నాడు, ఆయన తోక పైకిలా లేచింది, అది ఎలా ఉందిట, గరుత్మంతుడు పాములు ఎత్తుకుపోతున్నట్టు ఉందిట, క్రియమాడే గరుత్మంతుడికి పాములు అంటే కోపం, సముద్రంలోంచి ఒక పాముని ముక్కుతో తరుచుకుని ఎత్తుకుపోతున్నాడా అన్నట్టుగా హనుమంతుడు ఎగురుతుంటే ఆయన తోకలా కిందకి వెళ్లాడుతూ పైకి జెండాకరలాగా పాములాగా కనబడుతుంది. ఇంతలోనే పైకి ఎగిరేటప్పుడు ఏమవుతుందంటే ఆ తోక క్రమంగా వంగింది చక్కగా ఓంకారంలాగా, ఆ తోకలా లేదు ఓంకారంలో ఉంది. ఇప్పుడు ఈ తోక మళ్ళీ కాసేపు నాకు ఎలా ఉందంటే ఒక రథం పెడుతున్నప్పుడు రథానికి జెండా కడతారు సరే, కాళ్ళు కూడా జెండా కడతారు, ఆ జెండా రకరకలాడుతుంది, అలా జెండాలాగా అలా అలా ఊగుతుంది ఆ తోక, చాలా బాగుంది మొత్తగా తోక. ఈ మహానుభావుడు ఒక్కసారి పైకి లేవడంతో అక్కడ ఆ వేగానికి ఆ గాలికి ఈయనతో పాటు కొండ మీద ఉన్న చెట్లు కూడా పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాయి. మీరు ఎప్పుడో చూడండి, హెలికాప్టర్ వస్తే ఒక్కసారి నేల మీద ఉన్న వాతావరణం మారిపోతుంది, చెట్లు ఎగిరిపోతాయి, అలాగే పొలాల్లో ఎగిరితే పొలాలన్నీ కదిలిపోతాయి. అక్కడ ఈ స్వామివారు కూడా లేవడంతో కొండ మీద ఉన్న చెట్లన్నీ ఆయనతో పాటు పైకి లేచిపోయాయిట, ఆయన కూడా వెడుతున్నాయట, అది ఎలా ఉందో చెప్పంటారా, సైన్యాయివ మహీపతి, ఓ మహారాజు గారు వెడుతున్నాడు, ఆయన వెనక సైన్యం వెడుతోందిట, రాజుగారి వెంట సైన్యంలాగా హనుమంతుడి వెనక అతని చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి కూడా కూడా కూడా. కొంతసేపటికి
ఎగిరేటప్పుడు పైకి లేచేటప్పుడు ఉన్న వేగం పైకి ఎగిరేక ఉండదు కొంత. ఆ వేగం తగ్గింది, గాలి తగ్గింది దానివల్ల. ఇప్పుడు ఈ చెట్లన్నీ టపా టపా టప నీళ్ళలో పడిపోతున్నాయి. ఆ పడేటప్పుడు పువ్వులు గారిపోతున్నాయి. అది ఎలా ఉందో చెప్పమంటారండి. సుబంధుమివ బాం.